అరుణాసురుడు స్వర్గం మీదకి దండయాత్రకి రావడంతో ఇంద్రుడు స్వర్గం ఖాళీ చేసి దిక్పాలకులతో కలిసి పారిపోయాట. అంతా కలిసి ఎక్కడికి వెళ్ళిపోయారు? శంకరుడి దగ్గరికి వెళ్ళారు, కైలాసానికి వెళ్ళిపోయారు. వెళ్ళి శంకర భక్త మానసవ శంకర దుష్ట మదాసురేంద్ర నాశంకర పాండు నీలరుచి శంకరవర్ణ రక్షించు రక్షించు అన్నారు. శశంసు శంకరం దేవాహ స్వస్వ దుఃఖం పృథక్ పృథక్. మొత్తం దిక్పాలకులు దిక్కులు ఖాళీ చేసి దేవతలతో కలిసి స్వర్గం విడిచి పారిపోయి శివుడి దగ్గరికి వెళ్ళి కైలాసం చేరి శివుడి కాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. శంకర రక్షించు, భక్తుల మనస్సులో ఉండే మహానుభావుడివి నువ్వు, దుష్టులైన అసురులను నాశనం చేసేది నువ్వు, మా మనస్సులలో నిరంతరం ఉండి మాకు ధైర్యం కలిగించేది నీవు, అటువంటి నీ పాదాలు గట్టిగా పట్టుకున్నాం, రక్షించు. అరుణుడిని ఒక రాక్షసుడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు వాడికి అంత తేలిగ్గా చావులేని వరం ఇచ్చాడు. ద్విపాదాలు చతుష్పాదాలు కలిగిన వాళ్ళ చేతుల్లో చావడు వాడు, శస్త్రాస్త్రాలతో చావడు, స్త్రీ పురుషుల చేతుల్లో ఎవరి చేతుల్లో చావడు, ఎలా వాడిని చంపడం అనగానే అప్పుడు ఆయన, ఇదంతా నాకు ముందే తెలుసు, ఇప్పుడు మీరు వచ్చింది కైలాసానికి, కైలాసంలో నా పక్కనే ఉన్న ఒక ఆవిడ ఉంది, ఆవిడని ప్రార్థించండి, ఈ సమయంలో నేనేమి చేయలేను, ఎందుకంటే అమ్మవారు యుద్ధానికి వెళ్ళినా అమ్మ స్త్రీ, నేను పెడితే పురుషుణ్ణి, స్త్రీ పురుషుల చేతిలో వాడు చావడు, పోనీ మా ఆయుధాల వల్ల చావడు, ఈ బ్రహ్మగారు తినగా ఉంటాడా, అడిగిన వాటన్నిటికీ లేదనకుండా ఇచ్చి పారేశాడు ఆయన. బ్రహ్మగారు బోళా శంకరుడి కంటే ఎక్కువైపోయాడు. ఈ సమయంలో నా బుద్ధి కంటే అమ్మ బుద్ధి గొప్పది, అమ్మని ప్రార్థించండి. ఒక్కొక్కప్పుడు కష్టాల్లో పురుష బుద్ధి కంటే స్త్రీ బుద్ధికి ఎక్కువ తెలివితేటలు ఉంటాయట. నేనల్లా దేవి భాగవతులు అన్నారు మళ్ళీ నా దగ్గరకు వచ్చి నలుగురు, ఏమండోయ్ ఆడవాళ్ళని మీరు పొగుడుతున్నారు, అది మంచిది కాదేమో, కొంచెం సరిదిద్దుకోండి అని సలహా ఇవ్వకండి, ఎందుకంటే అమ్మవారే చరాచర జగత్తంతోనే పరిపాలిస్తుంది కనుక. ఇక్కడ వ్యాసుడి కంటే మనం ఏం తెలివైన వాళ్ళం కాదు, ఎప్పటికీ అమ్మవారి శక్తి ముందు స్త్రీ శక్తి ముందు పురుష శక్తి బలాదూరట. ఆఖరికి పార్వతి లేకపోతే అయ్యవారు లేడు, లక్ష్మీదేవి లేకపోతే నేను లేనని విష్ణువు చెప్పాడు వెంకటాచల మహాత్మ్యంలో కూడా. లక్ష్మీదేవి వెళ్ళిపోతే లక్ష్మీ లక్ష్మీ అని భూలోకానికి రాబట్టే కదా ఏడు కొండల వాడు వచ్చాడు. సరస్వతి లేకపోతే బ్రహ్మగారు అలా స్టన్ అయిపోయాట, నిశ్చేష్టుడు అయిపోయాట. కాబట్టి లోకంలో ఎప్పటికైనా జగన్మాతృశక్తి చాలా గొప్పది, అందుకే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అన్నారు సౌందర్య లహరిలు. ఇవన్నీ తెలుసుకుని అనుక్షణం జగదంబని భక్తితో పూజించి ప్రార్థించవలసినదే. ఆ అంబాశక్తి ఎటువంటిదో ఉపాసకులకి తెలుస్తూనే ఉంటుంది. అందువల్ల ఎప్పుడు సాధ్యమైనంత వరకు స్త్రీలను గౌరవిస్తే లాభం. అంటే స్త్రీలను గౌరవించమన్నాం కదా అని వాళ్ళు కూడా వీళ్ళని గౌరవిస్తే ఇది లాభం. రెండు వైపులు ఒకళ్ళ మీద ఒకళ్ళు అక్షతలో పువ్వులు వేసుకుంటే మంచిదన్నమాట. ఇప్పుడు అమ్మని ప్రార్థించమని శివుడు అనగానే వాళ్ళంతా జగదంబని భక్తితో ప్రార్థించారు. అప్పుడు అమ్మ అమ్మ కిందే ఉంది పక్కన పార్వతి, ఆకాశం నుంచి ఒక వాక్కు వినపడింది. చూసారా ఇక్కడ గొప్ప విషయం, వీళ్ళ అమ్మని ప్రార్థించగానే అమ్మవారే మాట్లాడలా, అమ్మలో ఉన్న శక్తి ఆకాశం నుంచి మాట్లాడింది. కారణం ఏంటో తెలిసిన, స్త్రీ చేతిలో వాడికి చావులేదు. అమ్మవారు అమ్మవారి కింద పెడితే వాడు చావడం, అమ్మవారు సలహా ఇచ్చినా వాడు చావడం. అందుకని అమ్మ ఏం చేసిందనమాట, ఇటు స్త్రీ కింద కానీ పురుషుడి కింద కానీ లేక నపుంసకుడి కింద కానీ ఏమీ కనబడకుండా కేవలం వాక్కులు వినిపించింది. ఏ తస్మిన్ సమయే తత్ర వాగభూత్ అశరీరిణి. వీరంతా జగదంబని ప్రార్థన చేస్తున్న సమయంలో ఆకాశం నుంచి కొన్ని మాటలు వినబడ్డాయి. ఆకాశవాణి అశరీరవాణి, శరీరము లేకుండా మాటలు వినిపిస్తోందన్నమాట. ఏమని, దేవతలారా మీ అందరికీ కష్టం కలిగిస్తున్న అరుణాసురుడికి చావు అంత తేలిక కాదు, వాణ్ణి చంపడానికి నేను ఒక ఉపాయం ఆలోచించాను, ఆ ఉపాయాన్ని మీరు కూడా అమల్లో పెట్టాలి. ఇప్పుడు చెబుతున్నా వినండి, అరుణాసురుడికి బ్రహ్మ ఇచ్చిన వరముల కంటే కూడా ఒక మరొక శక్తి ఎక్కువగా ఉన్నది. ఆ శక్తి గాయత్రి జపశక్తి. గాయత్రి జప సంసక్త దైత్యరాడ్యదితాం త్యజేత్. ఒకప్పుడు శుక్రాచార్యుడు ఈ దుర్మార్గుడు అరుణాసురుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు వరాలు పొందాలంటే గాయత్రి జపం చెయ్యాలి అన్నాడు. అప్పటి నుంచి వాడు విడిచిపెట్టకుండా ప్రతిరోజు మూడు పూట్ల సంధ్యావందనం చేస్తున్నాడు. ప్రాతసంధ్య, మాధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య, ఈ మూడు సంధ్యలు వార్చి కేవలం సంధ్యార్ఘ్యమే కాకుండా గాయత్రి జపం కూడా చేస్తున్నాడు. వాడి దగ్గర గాయత్రి మంత్ర అనుష్ఠానమున్నంతకాలం వాణ్ణి నేను కూడా చంపలేను, నేనే జగదంబని, సమస్త లోకాలకి మూల కారణమైన ఆదిశక్తిని. వాడిని చంపాలంటే ముందు వాడికి గాయత్రీ జపము చెయ్యాలనే కోరిక చచ్చిపోయేలా చెయ్యండి. వాడికి మృత్యుయోగ్యుడు అవ్వాలంటే వాడు గాయత్రిని విడిచిపెట్టాలి. ఆ తెలివితేటలు ఒక్క గురువు గారు మాత్రమే మీకు ఇవ్వగలడు. ఈ ప్రపంచంలో గురువుని మించిన శక్తి లేదు. కాబట్టి వాడి చేత గాయత్రి మానిపించే ప్రణాళిక ఎలా వెయ్యాలో మీ గురువు గారిని అడగండి అని అమ్మవారు అశరీరవాణిగా పలికింది. వెంటనే దేవతలంతా శివుడి సన్నిధానంలో గురువుగారు బృహస్పతికి నమస్కారం చేశారు. బృహస్పతిం సమాహూయ వచనం ప్రాహ దేవరాట్ గురో గచ్చ సురాణాంతు కార్యార్థం అసురం ప్రతి యథా భవేచ్చ గాయత్రీ త్యాగస్తస్య తథా కురు. గురువుగారిని పిలిచి కూర్చోబెట్టి పూజించి ఆయనకి నమస్కరించి ఇంద్రుడు ఇలా అన్నాడు. గురుదేవ, మీరు కూడా విన్నారు కదా అమ్మవారి మాటలు, అరుణాసురుడు చావాలంటే వాడు గాయత్రి మంత్రం జపం చేయకూడదు. వాణ్ణి గాయత్రి మానమంటే రెచ్చిపోయి ఇంకా చేస్తాడు. కాబట్టి ఆ దుర్మార్గుడి చేత గాయత్రి మంత్రం మానిపించవలసిన బాధ్యత మీది. మీ తెలివితేటలు ఎవరినైనా చిత్తుని చేస్తాయి. గురుశక్తి ముందు ఈ ప్రపంచంలో హరిశక్తి కూడా తక్కువేట. వెళ్ళండి, వెళ్ళి వాణ్ణి గాయత్రి మంత్ర త్యాగం చేసేలా చెయ్యండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆయన భక్తితో అమ్మవారిని తలుచుకుని, భగవతి సహాయం మే కురు అన్నట్ట. మళ్ళీ ఇక్కడ గురుగారిని రెచ్చిపోలేసమా, గురువుగారు మీరు తలుచుకుంటే విష్ణువు కంటే గొప్పవాళ్ళు, మీరు తలుచుకుంటే ఏదైనా చేస్తారు అని తెగపొగిడారు వీళ్ళు. గురువుగారు ఏమన్నాడు, మీరు చెప్పిన పని చేస్తాను అని ఆకాశం కేసి రెండు చేతులు జోడించి, ఓ జగదంబ మహేశ్వరి నాకు సహాయం చెయ్యి, నీ సహాయం ఉంటే కానీ మళ్ళీ నేను ఈ పని చేయలేను. ఈ పిచ్చాళ్ళు ఇదంతా నా శక్తి అంటున్నారు, కానీ నా శక్తి నాకు తెలుసు, నేను ఎంత గురువునైనా నీ అనుగ్రహంతో గురువునయ్యాను. కాబట్టి సహాయం మే కురు భగవతి, నాకు సహాయం చెయ్యమ్మా అని ప్రార్థించాడు. ప్రార్థించి పాతాళలోకానికి బయలుదేరాడు. పాతాళలోకానికి వెళితే అక్కడ లేడని తెలిసింది. ఇప్పుడు ఎక్కడున్నాడు వాడు, స్వర్గంలో ఉన్నాడేమో అని స్వర్గానికి వెళ్ళారు, అక్కడా లేడు, మరి ఎక్కడున్నాడు, చివరికి మానవలోకంలో ఉన్నట్టు. వాడు స్వర్గాన్ని ఆక్రమించి మానవలోకాన్ని ఆక్రమించి పాతాళం వాడిది అనుకోండి ముందే, అయినా వాడికి స్వర్గం కంటే పాతాళం కంటే భూలోకం బాగుందిట. భూలోకంలో అయితే ఎన్నో సుఖాలు ఉంటాయండి, భూలోకం అంటే అందరికీ ఇష్టమే, అందుకని వాడు అక్కడున్నాడు. వెంటనే గురువుగారు అక్కడికి వచ్చాడు. సరిగ్గా సమయమునకు ప్రాతకాల సంధ్యా సమయం, యమునా నదిలో స్నానం చేసి యమునా నదీ తీరంలో ఒక దర్భాసనం వేసుకుని జపమాల చేతిలో పుచ్చుకుని గాయత్రి జపం చేసుకోవడం మొదలుపెట్టాడు అరుణాసురుడు. సరిగ్గా వాడు గాయత్రి జపం చేస్తున్న సమయమునకు బృహస్పతి అక్కడికి వచ్చాట. బృహస్పతి తతశీఘ్రం జగామ అసుర సన్నిధౌ. బృహస్పతి ఈ రాక్షసుడి దగ్గరికి వచ్చాడు. జపం చేస్తుండగా మధ్యలో మాట్లాడకూడదు కనుక 108 పూర్తయ్యాక వీడు రోజు 1000 గాయత్రి చేస్తాడండో, 10 మాల తిప్పుతాడు వాడు. ఒక్కసారి మాల తిప్పి ఆ మాల చెవికి తగిలించుకున్నాడు. జపం చేస్తున్నప్పుడు మధ్యలో మాట్లాడాలంటే జపమాల కుడి చెవికి తగిలించుకోవాలి, అది శాస్త్ర నియమం. అందుకని ఆయన ఏం చేశాడు, జపమాల ఇలా కుడి చెవికి తగిలించుకుని ఆ తర్వాత ఆచమనం చేసి, ఆచమనం చేయకుండా కూడా మాట్లాడకూడదు కనుక ఆచమనం కూడా చేసి, చెప్పండి బృహస్పతి అన్నాడు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, గురువుగారు వచ్చినప్పుడు మంత్రజపంలో ఉన్నవాడు మంత్రజపం కాసేపు ఆపాలి, ఆపి కాసిన మంచినీళ్ళు తాగి అప్పుడు గురువుగారితో మాట్లాడాలి. ఒక్క గురువుల యొక్క గొప్పతనం అటువంటిది, ఆయన ఎవరికి గురువు అయినా సరే. బృహస్పతి దేవగురువు, రాక్షస గురువు కాదు, అయినా మహానుభావుడైన గురుస్థానంలో ఉన్నవాడాయన. గురుస్థానంలో ఉన్నవాడి దగ్గర మాట్లాడాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇవాళ మీరు అంతా అదృష్టవంతులు కాబట్టి మేము పురాణం చెబుతుంటే మా దగ్గరకు వచ్చి మీ ఇష్టవంతుడు మాట్లాడుతున్నారు, కానీ శాస్త్ర ప్రకారంగా పౌరాణికుడితో మాట్లాడాలంటే ఆచమనం చేసి ఆయన కూర్చున్నాక వాళ్ళు కూర్చుని మాట్లాడాలట. అది కూడా కింద కూర్చుని మాట్లాడాలని శాస్త్రం. పౌరాణికుడి దగ్గర మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది ఎంతో పాపమని పెద్దలు చెప్పారు. ఇప్పుడు కలియుగం కనుక ఎవడైనా ఒకటే, అందరికీ బలాదూరికే తీసేస్తున్నాం, కానీ నియమాలు ఉన్నాయి కొన్ని. బృహస్పతితో మాట్లాడాలి, ఆయన దేవగురువు అయినా గురువే. అందువల్ల ఆయన జపం ఆపి ఆచమనం చేసి ఇప్పుడు అడిగాడు, ఏం మహాత్మా ఎందుకు వచ్చావు, నాతో నీకేం పని, నేనేమన్నా దేవతలకు మేలు చేసేవాడినా నా దగ్గరికి రావడానికి, మునే కుత్రాగమః కస్మాత్ కిమర్థమితి మే వద నాహం యుష్మత్ పక్షపాతి ప్రత్యుతారాతిరేవచ. గురువుగారు, మీరంటే నా గౌరవం, అయినా మీకు నాకు పడదు, ఎందుకని మీరు నా శత్రువులకి గురువు. మా గురువుగారు శుక్రాచార్యుడు, నేను మీ పక్షపాత్రి కాదు. నాహం యుష్మత్ పక్షపాతి, నేను మీ పక్షపాత్రి కాదు, పైగా నిరంతరం మీ నాశనం కోరుకునేవాణ్ణి, అందుకే వరాలు పొంది మీ జాతిని నాశనం చేస్తున్నాను. అటువంటిది నా దగ్గరకు వచ్చారు, ఏం పని మీద వచ్చారు అన్నాడు. అనగానే నవ్వి, నువ్వు మా పక్షపాతివే నోయ్ అన్నట్ట. దాంతో వీడికి ఒళ్ళు మండిపోయింది. నేను నీ పక్షపాతిని ఒకటి, నీ పక్షపాతిని కాదు, మీ పక్షం అంటే నాకు ద్వేషం. అటు సూర్యుడు ఇటు పడితే నువ్వు నేను కలవడం కుదరదు. భూలోకంలో తెలుగు నాడులో ఉన్నటువంటి రాజకీయ నాయకులంతా కూడా ఒకళ్ళొకళ్ళు తిట్టుకు కలిసిపోతారేమో, నేను మాత్రం కలవను నీతోటి, పొరపాట్లు కూడా కలవను. అనగానే ఒక్కసారి ఆలోచించవా, నేను చెప్పిన దాంట్లో ఉన్న తెలివితేటలు, నువ్వు మా పక్షపాతివి అన్నట్ట. సరిగ్గా వాడు అలా అంటున్నప్పుడు మోహితో దేవమాయ అమ్మవారు వాడి బుర్రలో కూర్చుంది. అమ్మవారి మాయ వాడిని మోహపరిచింది. అందుకని వాడు, నేను మీ పక్షపాతిన, ఎలా అయ్యానన్నట్ట. అయితే చెబుతున్నాను విను, ఒకే ఇంట్లో చెరుగ్గదిలో కూర్చున్నవాడు ఆ ఇంట్లో ఉన్నాడు అంటామా అనమా అన్నాడు ఆయన. అవును, ఒక ఇంట్లో రెండు గదులు ఉన్నాయి, ఈ గదిలో ఒకటి ఈ గదిలో ఉంటే ఒకే ఇంట్లో ఇద్దరు ఉన్నారంటారు అన్నాడు వాడు. అయితే చెబుతున్నా విను, మా దేవతలము రోజు స్నానం చేసి సంధ్యావందనం చేసి గాయత్రి జపం చేస్తాం, నువ్వు మాలాగే స్నానం చేసి సంధ్యావందనం చేసి గాయత్రి చేస్తున్నావు, నువ్వు చేసేది గాయత్రే మాది గాయత్రి. ఆ మధ్యలో వాడు ఎవడో అన్నాడండి, మీది తినాలి మాది తినాలి అని. తప్పే ఉంది అందులో అలాగా. కాబట్టి నువ్వు గాయత్రి మేము గాయత్రి చేస్తున్నాం, ఇప్పుడు ఇది గాయత్రి అది గాయత్రి, మేము చేసే మంత్రమే నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు మా పక్షపాతివే, గాయత్రి మంత్రం వల్ల దేవతలకు అభివృద్ధి కదా అన్నాడు. దేవతలోకి చేసేది గాయత్ర్యా, మేము చేసేది గాయత్ర్యా, దీనివల్ల దేవతలకు అభివృద్ధా అంటే, అవునయ్యా అందులో ఏమనుంటుంది రోజు సుస్పష్టంగా చూడు, అందులో రుద్రుడి గురించి ఉంటుంది, భర్గో దేవస్య ధీమహని ఉంది, నువ్వు రోజు చేసేది ఆ భర్గుని గురించి ధ్యానమేగా అన్నట్ట. అబ్బా అని వాడు జుట్టులా పిక్కుని, నేను చేసే గాయత్రి మంత్రం దేవతలు చేసుకుంటారా, దీనివల్ల శివుడికి కూడా ఉపయోగం ఎక్కువగా ఉందా, షీ దేవతలు చేసే మంత్రం నేను చెయ్యడం ఏమిటి అని తత్యాజ పరమం మంత్రం అభిమానేన సత్తమ, దురభిమానంతో దేవతలు చేసే మంత్రం నేను చెయ్యను అని జపమాల టక్క నిలబెదేసి ఇలా కొట్టివారేశాడు వాడు. ఇది మాయ. దీన్ని బట్టి మనల్ని పాడు చేయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారన్నమాట, మనం ఏదైనా చేస్తూ ఉంటే అది చెయ్యకుండా చేస్తారు. మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి ఫలానా బీజం ఉచ్చరించుకోను, మంత్రం చేయకు, లేక పురాణం చెప్పకన్నారంటే నీ నాశనం కొరుకుని వాళ్ళ ట్రాప్లో పడిది చేయకుండా ఉంటామా లేదా అని పరీక్షిస్తారు. అక్కడ నెగ్గాలి మనం. ఎవరు ఎన్ని చెప్పినా మనం చెయ్యాలనుకున్నది మన మంత్రానుష్ఠానం మనం మానకూడదు. ఇలాంటి వాళ్ళు ఉంటారండి పాప. ఒక ఆయన మంత్రోపదేశం పొంది రెగ్యులర్గా చేస్తూ ఉంటే అసలు ఆ మంత్రం నువ్వు చేయకూడదు నందీశ్వరుడి చెవిలో చెప్పి అన్నట్ట, చెప్పేసి వీడు పాడైపోయాడు. ఆ రోజు నుంచి వాడికి అనారోగ్యం వచ్చి నా కళ్ళ ముందు చచ్చిపోయాడు. గురువిచ్చిన మంత్రాన్ని చెయ్యొద్దు అని ఎవరన్నా చెబితే ఆ ట్రాప్లో పడి మనం ఆ మంత్రం మానేసామంటే సర్వభ్రష్టోభిజాయతే, ఇది ఒక గొప్ప కుట్ర. ఒక వ్యక్తిని నాశనం చేయడానికి ఆ మంత్ర అనుష్ఠానం చేయకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తారు. కాబట్టి ఎప్పుడైనా గురువులు మంత్రం ఇస్తే ఆ మంత్రాన్ని ఎవరు చెప్పినా విడిచిపెట్టకూడదట. ప్రాణమైన పోవచ్చుగాక మంత్రం విడిచిపెట్టకూడదు. ఎవడో ఏదో రకంగా దుర్బోధ చేసి పాడి చేయడానికి ఎన్ని ప్రయత్నములు చేసినా అందులోంచి బయటికి రాకండి. చాలా కాలం క్రితం జాతక కథల్లో గొప్ప కథను తెలుసు మీకు, అది కాశీదేశాన్ని బ్రహ్మదేవుడు అని ఒక ఆయన పరిపాలించేవాడు. చాలా గొప్ప మహారాజు గారు ఆయన. అసలు అటువంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. కాశీరాజు అన్నమాట ఆయన, బ్రహ్మమిత్రుడు అంటారు ఆయన. ఈ బ్రహ్మమిత్రుడి కాలంలో భగవంతుడు ఒక కుమ్మరి వాడింట్లో పుట్టాడు. భగవంతుడు అన్ని కులాలని సమానంగా చూస్తాడు, గుర్తుపెట్టుకోండి. చేపగా, దోమగా, చీమగా, బ్రాహ్మడిగా, క్షత్రియుడిగా, వైశ్యుడిగా, శూద్రుడిగా, కుమ్మరివాడిగా, కమ్మరివాడిగా అన్నిటిగా పుడతాడు. ఎందుకని, ఈ పిచ్చాళ్ళకి తెలియదు కనుక మా కులం గొప్పదనుకుని కొట్టుకుంటారనుకుని, ఒరే ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి పరమాత్మేరా అని చెబుతాడు ఆయన. అందుకే చండాలోస్తు సతుర్థిదోస్తు గురురిత్యేష మనీషా మమ అన్నాడు శంకరుడు. జ్ఞానం కలిగిన వాడు, బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు చండాలుడైనా బ్రాహ్మడైనా నా గురువు అన్నాడండి ఆయన, మహాత్ముడైన. అది మన తత్వం అంటే. ప్రతి ప్రాణిలో భగవంతుడు చూడటమే మన ఆర్ష సంప్రదాయం. కృష్ణుడు కూడా సుని చెయ్యవ శపాకేచ పండితాహ సమదర్శిన, కుక్కలో కుక్క మాంసం తినేవాడిలో పండితులు ఒకే దేవుణ్ణి చూస్తారు. చూస్తారంటే దాని అంతరార్థం కుక్కను నెత్తి మీద పెట్టుకోమని కదా మళ్ళీ అక్కడ. కుక్కలో దేవుడు ఉన్నట్టండో అని రోజు తీసుకొచ్చి, ఓహో కుక్క నీ స్థానం ఇక్కడ, ఇది నీ పక్క ఓ కుక్క అని పక్కేసి నెత్తి మీద పడుకోబెడితే అది రక్కేస్తుంది. కుక్కని ప్రేమించమని అక్కడ, కొట్టద్దు తిట్టద్దు, దాన్ని బాధ పెట్టకు, అనవసరంగా ఏడిపించకు. అది అంతరార్థం కానీ పందిలో దేవుడిని చూడమంటే పందిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోమనే. తాటకాని ఒక రాక్షసు ఉంది, ఆ రాక్షసు మీదకి ఎందుకు రాముడు బాణం వేసి కొట్టాడంటే అది దేవత కాక కాదు, అది ఆ దేవత వల్ల ఇప్పుడు లోకానికి ఇబ్బంది. అందువల్ల గురువు గారి మాటతో దాన్ని చంపవలసి వచ్చింది. దుష్ట శిక్షణ శిష్టరక్షణ చెయ్యాలి. జ్ఞానముతో చూస్తే ఏ వ్యక్తి మనకు వ్యతిరేకి కాదు అని అర్థం అక్కడ. కానీ వాడిలో పాపం ఉంటే శిక్షించాలి. ఒక వ్యక్తి నాకు ఇప్పుడు చెయ్యరాని అపరాధం చేశాడనుకోండి, వాడిని వెంటనే జైల్లో పెట్టవలసిందే. పూర్వం మహారాజులు జైల్లో పెడితే ద్వేషం కాదు అక్కడ, వాడిని బాగు చేయడం అన్నమాట అక్కడ. ఇవి తెలుసుకోవాలి. అందువల్ల ఏమిటనమాట, భగవంతుడు సాక్షాత్తు ఈశ్వరుడు ఒక కుమ్మరివాడిగా పుట్టాడు. ఈయన ఊరవతల కుండలు చేసుకుంటూ తన ఇంటి దగ్గర గుడిసె దగ్గర ఓ తోట వేసుకున్నాడు. ఆ తోటలో ఒకే ఒక చెట్టు ఉండేదిట. ఇంతకీ ఆయన తోట వేసుకున్నాడంటే తోట అంటే బోల్డ్ చెట్లు అనుకోకండి, ఒక్కటే ఒక చెట్టు, ఒక వేప చెట్టు. ఒక రోజున అక్కడికి ఒక బాగా చదువుకున్నటువంటి వంశంలో పుట్టినవాడు ఒకడు, బాగా మంచి నిరంతరం ఆచార వ్యవహారాలు కలిగిన ఒక పవిత్ర వంశంలో పుట్టిన ఒక కుర్రాడు తిండి తిప్పలేక ఏడుస్తూ దారిద్ర్యంతో బాధపడుతున్నానరా బాబు అనుకుంటే అక్కడికి వచ్చాడు. అక్కడికి రాగానే వాడు కళ్ళు తిరిగాయి, ఆకలికి మాడిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు, స్పృహ తప్పడిపోయాడు. వెంటనే ఈ కుమ్మరివాడు ఆయన చూచి, ఈశ్వరుడు ఆ రూపంలో పుట్టాడని చెప్పాను కదా, ఇవన్నీ కూడా శివుడి యొక్క కథలు ఉంటాయన్నమాట, వీటన్నిటికీ కూడా శివ విజయము అని పేరు అన్నమాట. అద్భుతమైనటువంటి శివభక్త విజయం అని తమిళంలో బాగా రాశారు ఇవి. తెలుగులో కూడా పాల్కురికి సోమనాథుడు, బసవ పురాణంలో బసవేశ్వరుడు తెగ రాసేశారు. ఆ రోజుల్లో శివభక్తుల్ని శివుడు ఏ ఏ రూపాల్లో అనుగ్రహించాడో అవన్నీ బసవ పురాణంలో మహాత్ముడు కన్నడంలో బసవేశ్వరుడు రాస్తే, తెలుగులో పాల్కురికి సోమనాథుడు కూడా బోలెడని కథలు రాశాడు. అందులో కథ అన్నమాట, ఈ కుమ్మరివాడి వేషంలో ఉన్న శివుడు వీడిని చూసి జాలిపడ్డాడు, మొహం మీద నీళ్లు చల్లాడు. ఏం నాయన పండితోత్తమా పడిపోయావంటే, పండితుండే కానండి తిండి లేదండి, సంపాదన లేదండి, తిండి లేక మలమల మాడిపోయి కింద పడ్డానండి, ఇప్పుడు కూడా మాట్లాడలేకపోతున్నాను, నోట్లో ఏదైనా పడితే కానీ బతకలేనన్నట్ట. అప్పుడు ఆయన వీడు చూస్తూ ఉండగా వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఓ మంత్రం చదివాడు. వెంటనే వేప చెట్టు నిండా ఇంతంత మామిడి పళ్ళు వచ్చేసాయి, ఇంతంత మామిడి పళ్ళు, వేప చెట్టుకి మామిడి పళ్ళు కాసాయి. దాంతో ఈ కళ్ళు తిరిగిపోయిన వాడు కూడా లేచి కూర్చుని, ఎలా వచ్చాయి అన్నట్ట, ఇలా వచ్చేయలే అని ఒక పండు కొట్టుకొచ్చి వాడు నోట్లో పెట్టి తినన్నాడు, వాడు తిన్నాడు. ఆ పండు తినగానే ఆకలి తీరిపోయింది, ఆరోగ్యం వచ్చింది, మొత్తం నీరసం అంతా ఒక్క దెబ్బకి ఎగిరిపోయింది. వాడు ఆశ్చర్యపోయి, మహాత్మా ఎలా వచ్చింది నీకు ఈ శక్తి, వేప చెట్టు దగ్గరికి వచ్చిన ఏదో లోపల లోపల కొనుక్కున్నావు, దాంతో ఈ వేప చెట్టుకి మామిడి పళ్ళు వచ్చి ఒక పండు తినగానే నా గ్యాస్ ట్రబుల్ ఎగిరిపోయింది, నీరసం ఎగిరిపోయింది, ఎక్కడ లేని బలం వచ్చింది, రెండు మూడు రోజులు హాయిగా ఏ తిండి లేకుండా నడిచే శక్తి వచ్చింది, ఎంత శక్తినిచ్చే ఈ మామిడి పళ్ళు ఎలా సృష్టించావంటే నా దగ్గర మంత్రం ఉందయ్యా, ఆ మంత్రం చదివితే ఏ చెట్టుకైనా మనం ఏ పండు కావాలంటే ఆ పండు వస్తుంది అన్నాడే. నా మంత్రం చదివితే, నా దగ్గర ఉన్న మంత్రం వల్ల చింత చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడికాయలు కావాలంటే చింత చెట్టుకి మామిడి పళ్ళు కాస్తాయి, వేప చెట్టుకి మామిడి పళ్ళు కాస్తాయి, బత్తాయి పళ్ళు కాయాలంటే వేప చెట్టుకి బత్తాయి కాయలు వస్తాయి, వేప చెట్టు దగ్గర ఈ మంత్రం చదివి పనస పళ్ళు కావాలంటే ఇంత పనస పళ్ళు వస్తాయి అనగానే, నేను మీ శిష్యుణ్ణి, ఎప్పుడూ మిమ్మల్ని మర్చిపోను, మీ కాళ్ళు పట్టుకుంటా నాకు ఆ మంత్రం ఇవ్వండి అన్నట్ట. ఒరే నాయన, నేను ఈ మంత్రం నీకు ఇస్తే నీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, నా మాట విని ఈ మంత్రం కోరుకోక అన్నట్ట. కాదండి కాదండి, నేను మీ శిష్యుణ్ణి, నాకు ఈ మంత్రం ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను అని ఆయన కాళ్ళ మీద తలపెట్టిలా కొట్టుకున్నాడు వాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, నీకు మంత్రం ఇస్తాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ మంత్రం ఇచ్చింది ఎవరో చెప్పకూడదు, నేనే నీ గురువుని చెప్పామంటే మాత్రం ఈ మంత్రం పనిచేయకుండా పోతుంది, నువ్వు భ్రష్టుడు అవుతావు, మంత్రం ఇచ్చిన గురువుగారి పేరు చెప్పొద్దు, నేను చెప్పొద్దన్నాను కనుక చెప్పొద్దన్నాడే. అలాగేనండి, గురువుగారిని భక్తితో మనసులో తలుచుకుంటానండి, మీరు చెప్పొద్దన్నారు కనుక మీ పేరు చెప్పనండి అన్నాడు. అప్పుడు ఆ కుమ్మరివాడు ఈయనకి మంత్రం ఇచ్చాడు, భక్తితో గురువుకి నమస్కరించాడు. ఈయన పండితుడు, ఆయన కేవలం కుమ్మరివాడు అయినా సరే గురువు కదా, మరి గురువుకి కులం లేదు మతం లేదు, గురువు గారి కంటే గొప్పవాడు లేడు దేవుడు కనుక నమస్కరించాడు ఆయన. ఇప్పుడు ఈ మంత్రం సేకరించుకుని గురువుగారు చెప్పినట్టు ఈ మంత్రం ఎవరిచ్చారో చెప్పనండి అని బయలుదేరాడు ఈయన. ఇక అక్కడి నుంచి ఈయన జాతకం మారిపోయింది. ఈయన వెళ్ళి చింత చెట్టు, తుమ్మ చెట్టు, ఇంకేదో పిచ్చి చెట్టు, ఏ చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ మంత్రం చదివితే ఆ మంత్రం వల్ల ఏ పళ్ళు కావాలంటే పళ్ళు వచ్చేస్తున్నాయి, ఇంకా జనాలందరూ అయ్యి బాహుబోయ్ మహానుభావుడు గురువుగారు వచ్చారు, పిచ్చి చెట్టుకు కూడా బత్తాయి కాయలు కాయిస్తున్నాడు, ద్రాక్ష పళ్ళు కాయిస్తున్నాడు, పనస పళ్ళు కాయిస్తున్నాడని వాళ్ళు ఆయన్ని పొగిడేశారు. దక్షిణ ఇచ్చేవారు, పూజించేవారు. ఒకసారి ఆలోచించండి, నేను మంత్రం చదివి ఈ మైకికి మామిడికాయలు కాయిస్తే ఇక నన్ను బతకనిస్తారా? పైకి కిందకి ఎగరేరు నన్ను. క్రికెట్లో సిక్సర్ కొట్టిన వాడిని పైకి ఎత్తేస్తున్నారు అవి. అందువల్ల నేను మంత్రం చదవట్లేదు, కానీ చదివితే ఇప్పుడు మైక్ కూడా పళ్ళు ఇచ్చేస్తుంది. కాబట్టి చెప్పొచ్చింది ఏంటంటే, ఇక ఈయనకి మహర్జాతం వచ్చేది, అందరూ పొగిడేశారు. ఆ సమయంలో కాశీరాజు గారు బ్రహ్మమిత్రుడు గారి దగ్గర ఒక యువరాజు గారు ఉన్నాడు, బ్రహ్మమిత్రుడు కొడుకు. ఆయనకి తెలిసింది ఈయన గురించి, ఆ పండితుడిని తీసుకురండి అన్నాడు. పండితులు గారిని పిలిపించారు. ఏమయ్య, నీ మహిమ గురించి చాలామంది చెబుతున్నారు, ఏది నాకు కూడా నీ మహిమను చూపించు అంటే అయ్యా ఏదైనా చెట్టు తెప్పించండి అన్నట్ట. ఈయన వెంటనే ఆ పక్కన ఉన్న ఒక పెచ్చ చెట్టు ఒకటి తెప్పించాడు. అవేవో పెచ్చ పుచ్చకాయల్లో ఉంటాయి. అలాంటి ఒక కొమ్మ మొక్క తీసుకొచ్చి కుండీలో వేసి వరి తీసుకొచ్చి ఈ కుండీలో ఉన్న ఈ పిచ్చి మొక్క నుంచి నాకు నేరేడు పళ్ళు తెప్పించు అన్నట్ట. వీడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి గురువుగారిని తలుచుకుని మంత్రం చదవగానే టపటపటప నేరేడు పళ్ళు వచ్చాయి. మామిడి పళ్ళు కావాలన్నాడు ఆయన, మామిడి పళ్ళు వచ్చాయి. బత్తాయి అంటే బత్తాయి వచ్చింది. రాజుగారికి మతిపోయింది, నీ ప్రజ్ఞ అసాధారణం, ఈ భూలోకంలో ఇలాంటి మంత్రములు అనుష్ఠానం చేసేవాళ్ళు ఎక్కడా ఉండరు, ఎంత గొప్ప మంత్రం, మీ గురువుగారు ఎవరన్నట్ట. అక్కడొచ్చింది సమస్య. మా గురువుగారి పేరు చెప్పకూడదంటే, నేను మహారాజునై ఆజ్ఞాపిస్తున్నాను చెప్పు, పర్వాలేదులే, నువ్వు నాకు నీ గురువు ఎవరో చెప్పావంటే అర్ధరాజ్యం ఇస్తానన్నట్ట. అక్కడ వీడి బుర్ర కొంచెం తిరిగింది. అర్ధరాజ్యం అంటే మాటలా, ఎన్ని మామిడికాయలు ఎంతమందికి పంచిపెట్టినా వచ్చిన వాళ్ళు అర్ధనా పావలాయే, అదే రాజుగారు తలుచుకుంటే అర్ధరాజ్యం వస్తుంది కదా అనుకున్నాడు. అనుకుని సరే లోభంలో పడి గురువుగారు చెప్పొద్దన్న విషయం మర్చిపోయి ఊరవతలో ఒక కుమ్మరాయన ఉన్నాడు కదండి, ఆ కుమ్మరివాడు ఇచ్చాడన్నట్ట. వెంటనే రాజుగారు పక్కపక్క అనవి, ఎంత బతుకు బతికి చివరికి ఎంత పండితుడు కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం పొందేవా అన్నట్ట. అలా అందంతో వీడికి పిచ్చెక్కినట్టు అయిపోయింది. నేనేమన్నావు అన్నట్ట, ఏదో చెప్పామన్నాడు, అదేం తెలియలేదు, వీడు మంత్రం మర్చిపోయాడు. ఏది మళ్ళీ మంత్రం ప్రదర్శించి ద్రాక్ష పళ్ళు సృష్టించంటే, అసలు నేనెవరినండి, నేనెవరిని, మంత్రమేమిటి, పళ్ళేమిటి అన్నట్ట వీడికి పిచ్చెక్కింది, వెళ్ళిపోయాడు. గురువుగారి పేరు చెప్పొద్దని గురువుగారు చెప్పారు కదా, వీడు ఆ గురువు ధిక్కారం చేశాడు. గురువుగారు ఒకసారి చెప్పిన తర్వాత ఆయన చెప్పిందే చెయ్యాలి, వద్దన్న చేస్తే ఏమవుతుందో దానికి ఉదాహరణ ఈ గొప్ప కథ అన్నమాట. జాతక కథ అంటారు దీన్ని, శివపురాణంలో కథ, బసవపురాణంలో కథ. దాంతో వాడు పిచ్చెక్కి వెళ్ళిపోయాడు. ఇంక జీవితం అంతా పిచ్చాడే, చివరికి చచ్చిపోయాడు. ఆ తర్వాత ఎన్నాళ్ళు 1000 జన్మలు ఎత్తేట, 1001వ జన్మలో వాడు అదృష్టవశాత్తు వాడికి శ్రీశైలం పెడితే అగస్త్యుడు కనపడి వాడు బాగు చేశాడు. ఆ కథ అంతా ఇప్పుడు అయిపోయినా చెప్పలేము, అదంతా మనకు అనవసరం. ఎందుకు చెబుతున్నానంటే, గురువులు ఆజ్ఞాపించిన పని తప్ప ఇంకోటి చేస్తే మాయలో పడిపోయి ఇలా భ్రష్టులు అవుతారు. మాయ మనల్ని తెలియకుండానే వద్దన్న పని చేయిస్తూ ఉంటుంది, దానికి మహామాయ అని పేరు. ఆ మహామాయ ఎవ్వండి ఎప్పుడు పడగొడుతుందో తెలియదు. అందుకే అనుక్షణం, ఓ భగవతి నువ్వు గురుమూర్తి, గురువు రూపంలో ఉంటావు, నేను నిన్ను పట్టుకుంటున్నాను, నా జీవితంలో ఎప్పుడు నేను మాయలో పడకుండా చెయ్యి అని ప్రార్థించాలట. లలితా సహస్రనామంలో గురుమూర్తి అనే నామం చాలా గొప్పది. ఆ నామం చేసుకుంటే మన మీద గురుకటాక్షం ఉంటుంది. గురుకటాక్షం ఉంటే మనం మాయలో పడం, మాయలో పడి భ్రష్టులం కాం. లేకపోతే బృహస్పతి గారు ఏదో రెచ్చగొడితే ఆ రెచ్చగొడితే ఈయన తొందరపడిపోయాడు. గాయత్రి మంత్రం మీరు చేస్తున్న మంత్రం నేను చేయటం ఏమిటనుకున్నాడు. మంత్రం ఎవడు చేస్తేనేంటండి, మంత్రం గొప్పది కదా, వాడెవడో చేశాడని నేను ఆ మంత్రం మానేస్తానా? మనం ఆ ట్రాప్లో పడకూడదు. అలా పడ్డాడు ఆయన, ఆసురీమాయలో పడిపోయాడు. వెంటనే గాయత్రి త్యాగత, తక్షణం గాయత్రి మంత్రం విడిచిపెట్టేశాడు, దండ విసిరేశాడు కిందకి. అక్కడ అన్నమాట ఏమిటి, అభిమానేన, అభిమానం వల్ల, మేము గొప్పవాళ్ళం, వాళ్ళ మంత్రం మేం చేయటం ఏమిటి అనుకున్నాడు. ఇతరులను చులకనగా చూశాడు, టక్కన మంత్రం విడిచిపెట్టాడు. వెంటనే ఏమైపోయింది, నిస్తేజస్కో బహోవక, వెంటనే వాడి ముఖంలో ఉన్న తేజస్సు అంతా పోయింది. గాయత్రి మంత్రం చెయ్యని వాడి ముఖంలో ప్రేతకళ వచ్చేస్తుంది. నిత్యం గాయత్రి మంత్రం అనుష్ఠానం చేస్తే ఏ పాపిష్టి వాడి దగ్గరికి వెళ్ళినా మనం మన శక్తిని పొందగలుగుతాం. గాయత్రి మంత్రం ఎంత గొప్పదో రాన్ 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 రాను చెబుతాడు ఇక్కడ రాబోయే కథల్లో. గాయత్రి కంటే గొప్ప శక్తి లేదు. నగాయత్ర్యా సమో దేవో నగాయత్ర్యా పరంతప నగాయత్ర్యా సమో మనుహు. గాయత్రి మంత్రమును మించిన మంత్రం లేదు, గాయత్రి దేవతని మించిన దేవతం లేదు, గాయత్రి మంత్రానుష్ఠానమును మించిన తపస్సు లేదు, తెలియక కలియుగంలో దాన్ని విడిచిపెట్టి ఎన్నెన్నో మాయల జోలి కడుతున్నారు. ముందు గాయత్రి చేస్తేనే ఏ మంత్రమైనా ఫలిస్తుంది. ఎంత గొప్ప మంత్రం ఫలించాలన్నా ముందు గాయత్రిని అనుష్ఠానం చెయ్యాలి. గాయంతం త్రాయతే యస్మాత్ గాయత్రీయేన ముచ్యతే. తనను గానం చేసేవాళ్ళు అంటే తన మంత్రజపం చేసేవాడిని రక్షిస్తుంది కనుక అమ్మని గాయత్రి అన్నారు. ఉపనయనమైన వాడు ఆకలికి చావట్ట తెలుసా? ఎందువల్ల? ఉపనయనమైనప్పుడైనా ఒక్కసారైనా గాయత్రి మంత్రజపం చేశాడు గనక ఆ గాయత్రి జప ప్రభావం వల్ల వాడు తిండికి మాత్రం వాడి చావాడు. ఇంకెక్కడైనా చవస్తేమో కానీ అలా ఆహారం ఇచ్చి రక్షించే మహామంత్రం గాయత్రి అంటే. అందువల్లే కలియుగంలో ఎన్నోసార్లు చెప్పి విసిగిపోతున్నారు. కానీ చెయ్యండి, గాయత్రి మంత్రానుష్ఠానం మానకండి. సరి అయిన సమయమునకు ఉపనయనము చేయవలే, సరి అయిన సమయమునకు గాయత్రి జపం చేయవలెను. గాయత్రి మంత్రానుష్ఠానం పాండిత్యం ఇస్తుంది, జ్ఞానం ఇస్తుంది, అన్నం పెడుతుంది, భయంకరమైన వ్యసనముల నుంచి మనల్ని విముక్తులు చేస్తుంది. అనేక రకాల పాపపు సొమ్ములు పుచ్చుకున్న పాపం తక్షణం తొలగిపోతుందట. అంత గొప్ప శక్తి గాయత్రికి ఉన్నది. గాయత్రి చేయకుండా నేను గొప్పవాడిని ఎవడన్నా అంటే వాడు భ్రష్టుడని శాస్త్రం చెబుతున్నది. అప్పుడు అమ్మవారు వీడు ఎప్పుడైతే గాయత్రి చెప్పి మానేశాడో అప్పటితో వాడిని విడిచిపెట్టింది, వాడి తేజస్సు అంతా పోయింది. ఇప్పుడు గురువుగారు ఆనందపడిపోయాడు. అమ్మాయ దేవతలు వాణ్ణి గాయత్రి మంత్ర అనుష్ఠానం చెయ్యకుండా చూడమని పంపారు, నా ప్రణాళిక నెరవేరింది, సక్సెస్ అయిపోయాను అనుకున్నాడు. వెంటనే ఇంద్రుడి దగ్గరికి వచ్చాడు. ఇంద్ర, మీ పని అయిపోయింది. ఇక వాడి పని తల్లకిందులు అయిపోయింది అనగానే ఆకాశవాణి అందట, నువ్వు ఎప్పుడైతే వాడి చేత గాయత్రి ఆపించావో అప్పుడే మిమ్మల్ని రక్షించే పని నా నెత్తి మీద వేసుకున్నాను, ఇదిగో చూడండి అని వెంటనే అమ్మ ప్రత్యక్షమైందట దేవతల ఎదురుగా. ప్రాదురాసీత్ జగన్మాత జగన్మంగళకారిణి కోటి సూర్య ప్రతీకాశ కోటి కందర్ప సుందరి చిత్రానులేపనా దేవి చిత్రవాసోయుగాన్విత విచిత్రమాల్యాభరణ చిత్ర భ్రమర ముష్టిక. అమ్మవారు కోటి సూర్యుల కాంతితో జగత్తుకి మంగళమిచ్చే సౌందర్య రూపంతో కోటి మన్మధుల యొక్క లావణ్యంతో ప్రత్యక్షమయ్యింది. ఒంటికి గంధం పూసుకున్నది, విచిత్రమైన దండలు వేసుకున్నది, రకరకాల ఆభరణములు ధరించింది. ఆవిడ చెయ్యి ఇలా పిడికిలి బిగించింది. అచిత్ర భ్రమర ముష్టిక, చిత్రముగా అనిపించే ఒక పిడికిలి బిగించింది. అప్పుడేం జరిగింది చూస్తూ ఉండగా అలా పిడికిలి బిగించిన అమ్మవారి చేతిలోంచి కొన్ని కోట్ల తుమ్మెదలు పుట్టుకొచ్చాయి. అవన్నీ ఆడతుమ్మెదలే. భ్రామరి అంటే ఆడుతుమ్మెద. స్త్రీ వల్ల పురుషుడి వల్ల వాడు చావడం, కానీ వాడు ఏమన్నాడు, వాడు ఆడ మగ అనేది ఎవరికి? మానవులు, దేవతలకు, రాక్షసులకి, జంతువులకి చెప్పలా. రెండు కాళ్ళ జంతువు, నాలుగు కాళ్ళ జంతువుల వల్ల చావడం. అందుకని ఇప్పుడు అమ్మవారు కొత్తగా ఆరు కాళ్ళ పక్షి జంతువు ఏది కానికే పుట్టిందిట. తుమ్మెద జంతువు కష్టమా? పోని పక్ష కాదట. ఎందుకని? ఆరు కాళ్ళుంటే అది పక్షి అని పిలవబడదు, రెక్కలుంటే జంతువు అని పిలవబడదు. శబ్దంతో చంపుతుంది తప్ప ఆయుధం ధరించదు. ఎప్పుడు తుమ్మెదలకి ఆడామగా తేడా లేదు. మీకు ఆ విషయం కూడా తెలుసో లేదో, ఇక్కడ ఒక రహస్యం చెప్పాలి మీకు. అది చెబితేగానే అర్థం కాదు. వాడు స్త్రీ వల్ల పురుషుడి వల్ల చావడు. తుమ్మెద ఆడతుమ్మెదైనా మగ తుమ్మెదైనా అది సంతానప్రాప్తి పొందదు. అందుకే తుమ్మెదలు స్త్రీ కాదు, పురుషుడు కాదు. మనం ఉన్నాం అనుకోండి, స్త్రీ పురుషుల యొక్క సంయోగం వల్ల పిల్లలు పుడతారు. జంతువులు ఉన్నాయి, ఆడామగ సంయోగం వల్ల పిల్లలు పుడతారు. కానీ తుమ్మెదకి ఎలా పుడతారో తెలుసుగా మీకు? తుమ్మెద ఒక పేడ పురుగుని పట్టుకొస్తుంది. ఆడతుమ్మెద ఒక పేడ పురుగుని పట్టుకొచ్చి తన గుట్లో నొక్కేస్తుంది. ఆ పేడ పురుగు చుట్టూ భమ్మం తిరుగుతుంది. ఆ తిరుగుతున్న సమయంలో మగ తుమ్మెద కూడా వచ్చి అరుస్తుంది. ఈ తుమ్మెద భమ్ భమ్ అని తిరుగుతూ ఉంటే, అరుస్తూ ఉంటే ఈ పేడ పురుగు దానికేసి ఇలా 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 భయంగా చూసి కొంతసేపటికి ఈ పురుగు కాస్త తుమ్మెద అయిపోతుంది. అందుకే దీనికి భ్రమర కీటన్యాయము అని పేరు. భ్రమర కీటన్యాయం అంటే అది. అందుకే తుమ్మెదలు ఆడైనా మగైనా వాటికి స్త్రీ పురుషాది భేదం లేదని, సంతానప్రాప్తి లేవు గనక వాటిని ఆడ మగాని వ్యవహారంలో పలికినా మామూలు మానవులు జంతువులకు ఉండే స్త్రీ పురుషాది సంపర్కాలు లేవని పేరన్నమాట. అందుకే అమ్మవారు ఆరు కాళ్ళు కలిగిన ఈ విచిత్ర ప్రాణిగా మారిపోయింది. తాను స్త్రీగా భ్రామరిగా మారింది. తన చేతి నుంచి భ్రమరాలను సృష్టించింది. ఒక భ్రమరం కాదట, నానా భ్రమరములు పుట్టే కోటి 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 విరంభిక, కోటాను కోట్ల ఆడుతుమ్మెదలు పుట్టాయి. దాంతోపాటు అమ్మ కూడా తుమ్మిదైపోయింది. ఆ తుమ్మిదని జగత్తంతా భ్రమరాంబ భ్రామరి అని స్తోత్రం చేశారు. తుమ్మిద రూపంలో ఉంది కనుక అలా ఉండి కూడా అందంగా ఉందిటండి ఆవిడ. తుమ్మిదగా మారినా సర్వశృంగార వేషాఢ్య అన్నారు. అమ్మ ఏ రూపంలో ఉన్నా అందంగానే ఉంటుందండి. కొంతమందికి చెప్పాను కదా, వాళ్ళు ఎలా ఉన్నా, జుట్టున్నా లేకపోయినా, విభూతి పూసినా, మెళ్ళలో ఏమున్నా లేకపోయినా, వాళ్ళకి అందం భగవంతుడు పుట్టుకతో ఇస్తాడు. అమ్మవారికి అలాంటి సౌందర్యం. అందుకే ఆవిడ తుమ్మిద రూపంలో ఉన్న అందంగా ఉందిట. ఇప్పుడు దేవతలంతా ఆ తల్లికి నమస్కరించారు. నమో దేవి మహావిద్యే సృష్టి స్థిత్యంతకారిణి నమః కమల పత్రాక్షి సర్వాధారే నమోస్తుతే సవిశ్వ తైజస ప్రాజ్ఞ విరాట్ సూత్రాత్మికే నమః నమో వ్యాకృత రూపాయై కూటస్థాయై నమో నమః. ఓ దేవి, శ్రీ విద్యాస్వరూపిణి, మహావిద్యాస్వరూపిణి, సృష్టి స్థితిలయములు చేసే తల్లి, నీకు నమస్కారం. తామర పువ్వు రేకుల వంటి కళ్ళు కలిగిన నువ్వు ఈ విచిత్రమైన నేత్రములతో, రెక్కలతో, ఆరు కాళ్లతో భం భం అంటూ ఉంటే అది ఝంకారంలో లేదు, ఓంకారంలో ఉంది, క్లీంకారంలో ఉంది, హ్రీంకారంలో ఉన్నది. నువ్వు సామాన్యురాలివా? దుర్గా రూపంలో, కాళికా రూపంలో, సరస్వతీ రూపంలో, ఉగ్ర తారగా, పీతాంబరగా, త్రిపుర సుందరిగా, భైరవిగా, మాతంగిగా, ధోమావతిగా, చిన్నమస్తగా, క్షీరసాగర కన్యకిగా, శాకంభరిగా, శివగా, రక్తదంతికగా, నిశుంభసుంభ దళనిగా, రక్తబీజ వినాశినిగా, ధూమ్రలోచన నిర్నాశిగా, వృత్రాసుర నివరిహిణిగా, చండముండ ప్రమతినిగా, ఇన్ని రూపాలతో ఉండే నీకు నమస్కారం. ఇప్పుడు భ్రామరీ రూపంలో ఉన్న నీకు నమస్కారం. గాయత్రి, సావిత్రి, సరస్వతి రూపాల్లో ఉండే నీకు నమస్కారం. స్వాహాకారం, స్వధాకారం, దక్షిణ అన్నీ నీవే. అటువంటి నీకు నమస్కారం. మమ్మల్ని అనుగ్రహించు అంటూ ఉండగా ఆ తల్లి వాళ్ళతో మాట్లాడకుండా ఓంకారాన్ని ఝంకార రూపంలో హుమ్ అని ఉచ్చరిస్తూ వాళ్ళని ఆశీర్వదించి బయలుదేరింది. ఈ శబ్దాలకు అప్పటికే భూలోకంలో మహిషాసురపుర ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నటువంటి, అప్పటికి మహిషాసురుడు పుట్టలేదు, కృతయుగం నాటి మాట, చాలా ప్రాచీన కాలం. ఆ సమయంలో మహిషాసురుడు ఉండేటటువంటి ఈ మైసూర్ అనే ప్రాంతం అంతా కూడా ఆ రోజుల్లో ఏమని పిలువబడేదట, విశ్వ నిలయమని పిలువబడేది. ఆ తర్వాత కొంతకాలానికి కర్ణాటక అని కూడా అన్నారు. ఆ కాలంలో విశ్వపురం, ఆ విశ్వపుర ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి అరుణాసురుడికి జమ్ అనే శబ్దం వినబడింది. ఎక్కడి నుంచో పెద్ద నాదం వస్తోంది చూడండి అని భటులు పంపాడు. భటులు బయటికి వెళ్ళి వణికిపోయి, అదేంటోనండి, ఆకాశంలో కొయ్యి కొయ్యి అని ఇంతంత ప్రాణులు ఎగురుతున్నాయి, ఆ ప్రాణుల్ని మేము ఎప్పుడు చూడలే, ఎందుకని తుమ్మిదలు అంత పూర్వం పుట్టలేదు, అవి బ్రహ్మ సృష్టి కాదు, అమ్మే మొట్టమొదటి తుమ్మిద రూపం ధరించింది. అందుకని వాళ్ళు ఏమన్నారు, ఇంతంత ఉన్నాయండి అవి, గుయ్యి గుయ్యి అని ఎగురుతున్నాయి పైకి కిందకి, ఆరేసి కాళ్ళు ఉన్నాయి, అవి అరుస్తూ ఉంటే అరుపుకే గుండెలు బేజారు ఎత్తిపోతున్నాయి, అదేమనుకోండి బాబోయ్ అన్నారట వాళ్ళు. ఆయన తెల్లబోయాడు, వెంటనే బయటకు వచ్చాడు, ధనుస్సు ఎక్కుపెట్టి బాణాలతో కొట్టడం మొదలుపెట్టాడు. ఈ లోపు మీద పడిపోయాయి మొత్తం తుమ్మెదలన్నీ. తేనె పొట్టు దగ్గరికి వెళ్ళి, ఎవడైనా తేనె పొట్టు దగ్గరికి వెళ్ళి ఆ తేనెటీగలు కొడితే ఏం చేస్తావి? తేనెటీగల్ని వాటి దోలికి వెళ్ళామంటే రెచ్చ కొట్టమంటే చచ్చిపోయామే. నరం మధుహరం యద్యన్ మక్షికాహ కోప సంయుతాహ, ఎవడైనా భయంకరమైన తేనెటీగలు ఉన్న పొట్టు దగ్గరికి వెళ్ళి రాతితో కొడితే చెలరేగిపోయిన తేనెటీగలు మీద పడి కసిగా కుట్టి ఎలా పీడిస్తాయో అలా ఈ తుమ్మెదలన్నీ వీడు బాణాలు వేసేలోపు వీడి మీద పడిపోయాయి. కొన్ని చెవులు అరిచాయి, కొన్ని ముక్కు దగ్గర అరిచాయి, కొన్ని పొట్ట మీద పడ్డాయి. అసలు అక్కట ఏం దొరుకుతుందో తెలియటం లేదట. ఉపాయ నచ శస్త్రాణం, ఆయుధములు లేవు, అస్త్రములు లేవు, నా యుద్ధం, యుద్ధమే లేదు, నచ సంభాష, మాట్లాడడం కూడా లేదు. పోనీ ఇంత పూర్వం ఏ రాక్షసులైనా వస్తే అందగత్తెవి, పెళ్లి చేసుకుంటావా, ఇలాంటి కబుర్లైనా ఉన్నాయి. ఇక్కడ యుద్ధము లేదు, సంభాషణ లేదు, ఇంక కేవలం ఏం మిగిలింది? ఈ తుమ్మెదలన్నీ అమ్మవారి శరీరం నుంచి పుట్టిన అమ్మవారి రూపము లేని తుమ్మెదలన్నీ చెవి దగ్గర గొయ్యని అరిచేసి, ముక్కు దగ్గర అరిచి ఏడిపించేసాయి. మాయదారిది ఒక్క దోమ ఇక్కడ తిరుగుతూ ఉంటేనే హడిలిపోయి వెనక్కి ముందుకంటున్నామే మనం ఒక్క దోమకి. అటువంటిది ఇంత తుమ్మెదలు వచ్చి ముక్కుల్లోనూ చెవుల్లోనూ దూరిపోయి అరిస్తే ఏమైపోతారండి, ఒకసారి ఆలోచించండి. అవన్నీ మీదకు వచ్చాక ఇప్పుడు అసలు అమ్మవారు వచ్చింది. వీడి చెవి దగ్గర అరిచినటువంటి అరుపులకి వాడి చెవుల్లోంచి కర్ణభేరి పగిలి నెత్తురు వచ్చేస్తోందిట, ముక్కుల్లోంచి నెత్తురు వస్తోందిట, పొట్ట మీద చేరుకొని కుట్టేస్తుంటే పొట్ట చీరుకుపోతోంది. ఆ సమయంలో భ్రమరాంబాదేవి గొంతుకు దగ్గరకు వచ్చి ఆ ఆరు కాళ్లతో నులిమి 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 చల్లి పారేసింది. ఒక్క దెబ్బకు చచ్చిపోయాడు. కేవలం మరణం పలు, గొంతు నులిమి చంపేసింది. ఇదొక విచిత్రమైన యుద్ధం, ఇదొక విచిత్రమైన అవతారం. అసలు ఏం జరిగిందో ఎవరికి తెలియకుండానే అయిపోయాయి. వాడు గర్వితుడు అరుణాసురుడు గురించి ఒక గొప్ప కాలంలో ప్రాచీన కాలంలో గొప్ప పాట రాశారండి మహానుభావులు అన్నమాట. హరి విరించి సురలెల్లరుగూడి ఆది మాతను వేడదీనులై ఆర్తుల బ్రోవగ మాత పార్వతి భ్రమర కాగ వెడలి క్రూర రాక్షసుని గొంతు చిదిమె జగమేలు తల్లి జగదంబే శైల శిఖరిని శివుని సరసనే వెల్లసినది భ్రమరాంబే శ్రీశైల శిఖర మహిమే వేరెల్దులేని మహిమే అని ఆ రోజుల్లో స్థలపురాణాన్ని చాలా అద్భుతంగా రాశారు. బ్రహ్మాది దేవతలు అందరూ కూడా అమ్మని ప్రార్థిస్తే అమ్మవారు విచిత్రమైన భ్రమరాంబ రూపంలో బయటకు వచ్చి క్రూర రాక్షసుడి యొక్క గొంతుకును నులిమి చంపి అవతల పారేసింది. వాడు చావగానే దేవతలంతా, అమ్మా జగన్మాత, ఈ రాక్షసుడిని సంహరించావు, కలియుగాంత వరకు నీ అండమాకుండాలి, దయతో ఈశ్వరుడు ఇప్పటికే శ్రీశైలంలో మల్లికార్జునుడు అనే పేరుతో ఉన్నాడు, ఆయనకంటే కొంచెం ఎక్కువ స్థలంలో ఎత్తు స్థలంలో నువ్వు ఉండు, స్వామి కంటే అమ్మవారే ఎత్తుగా ఉండాలి అని కోరారట. అప్పుడు శివుడు కూడా, నా నెత్తిమీద దేవతవు నువ్వు, నా నెత్తిమీద ఉంటేనే నా విలువ అన్నాడు ఆయన. అలా భార్యను నెత్తిమీద పెట్టుకున్నవాడు జీవితం బాగుంటుందిట, నేను అలా శివుడు అన్నాడు. అందుకని ఏమైంది, ఇప్పుడు చూసారు శ్రీశైలంలో మల్లికార్జునుడు లింగం కంటే ఎత్తుగా కొండ ఉంటుంది, ఆ పైన ఉంటుంది అమ్మ. శివుడి యొక్క సరసన శీర్ష భాగంలో అమ్మవారు దేవతల ప్రార్థన, శివ ప్రార్థన, అందరి ప్రార్థన అంగీకరించి భ్రమరాంబ అనే పేరుతో ఒక శక్తిపీఠ స్వరూపుడు అయ్యింది. మీకు ఇంకొక రహస్యం చెప్పనా, ఈ 108 శక్తిపీఠాలు ఏర్పడడానికి ముందే భ్రమరాంబ ఉన్నది. ఆ తర్వాత అవయవం అందులో లీనమయ్యింది. అందుకే ఎక్కడా లేనట్లుగా కొన్ని ప్రాంతాల్లో విగ్రహములు ఉంటాయి. అదే మీరు కామాఖ్య వెళ్ళారు, అక్కడ విగ్రహం ఉండదు, కేవలం యోనిస్థానం పడిన స్థలం అది. కానీ శ్రీశైలంలో ఆల్రెడీ భ్రమరాంబ ఉంది, ఆ భ్రమరాంబలో అవయవం కలిసిపోయింది. అందుకే ఇటు మహాశక్తి యొక్క అవతారము మరియు శక్తి యొక్క అవయవము రెండూ కలిసిన పీఠం అది. ఉజ్జయిని మహాకాళి కూడా అంతే. ఉజ్జయిని మహాకాళి కూడా అవయవం పడ్డానికి ముందు నుంచి అక్కడ ఉండేది ఎప్పుడు. అలా కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే అప్పటికే అమ్మ ఉంటుంది, ఆ అమ్మలో సతీదేవి యొక్క అవయవం కూడా కలిసింది. అందువల్ల ఇటు అవయవ శక్తి, అమ్మవారి అవతార శక్తి రెండూ కలిసిన శక్తులు అక్కడ ఉంటాయి. అటువంటి పీఠములు చాలా గొప్పవి. ఆ పీఠాల్లో ఉజ్జయిని మహాకాళి, శ్రీశైలం ఒకటి, ఇటువంటి చాలా ఉన్నతమైనటువంటి స్థాయి కలిగినవట. అమ్మవారు అప్పటి నుంచి భ్రమరాంబాదేవి రూపంలో కొండ మీద కొలువై సూక్ష్మ రూపంతో ఆనాడు ఎంత భ్రమరంగా ఉందో అంతే విగ్రహం అట ఆవిడది. ఇక్కడ అది కూడా తెలుసుకోండి, ఇప్పుడు లోపల విగ్రహం ఎంత ఉంటుంది మనకి, ఒక హస్త ప్రమాణం. అప్పుడు అమ్మ అంతే తుమ్మిద రూపంలో భూలోకానికి వచ్చింది, అరుణాసురుణ్ణి చంపింది. అరుణాసురుణ్ణి చంపేటప్పుడు ఎంత తుమ్మిద రూపం ధరించిందో అంతే విగ్రహ రూపంతో కలియుగాంతం వరకు ఉంటానంది. అందుకని అమ్మవారి విగ్రహం అంత చిన్నదిగా ఉంటుందన్నమాట, పెద్దదిగా లేకుండా. అమ్మవారి కంటే ఇంకొంచెం తక్కువగా ఉండడానికి ఆయన పానవట్ట ఉన్నప్పటికీ లింగం మాత్రం చిన్నదిగా పెట్టుకున్నాడు ఆయన. అమ్మ విగ్రహం కంటే నేను కొంచెం తక్కువగా ఉంటా, ఎంత తక్కువగా ఉంటే నా శక్తి అంత ఎక్కువగా ఉంటుంది అన్నాడు ఆయన. అపూర్వ శక్తి స్థలాలు కదండి అవన్నీ. శ్రీశైలం మనం గర్వించదగినటువంటి, మన అదృష్టవశాత్తు భూలోకంలో మనకి దక్కిన ఒక గొప్ప క్షేత్రం. ఇటు జ్యోతిర్లింగం, అటు అమ్మవారి శక్తిపీఠం. మొత్తం దక్షిణాదిలో రెండే రెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి అవునా. అందులో ఒకటి తమిళనాడులో రామేశ్వరానికి వెళ్ళిపోతే, ఒక్కటి ఆంధ్రప్రదేశ్కి దక్కింది. ఎంత అదృష్టవంతులు ఒకసారి ఆలోచించండి. తెలుగునాడు జ్యోతిర్లింగాలే మహాశక్తివంతమైనవి. అందులో మనం తెలుగు వాళ్ళు ఏదో పుణ్యం చేసుకున్నవాళ్ళం కాబట్టి ఈ క్షేత్రం మనకు వచ్చింది. లేకపోతే ఇక్కడ ఎందుకు వస్తాడు పరమాత్ముడు? ఏదో కారణంతో అక్కడ వెలిశాడు. మనకి భగవంతుడు ఎన్నెన్నో క్షేత్రాలు ఇచ్చాడు. శక్తిపీఠాల్లో దక్షిణాదిలో అలంపురంలో జోగులాంబ కానీ, అలాగే శ్రీశైలంలో అమ్మవారు భ్రమరాంబాదేవి కానీ, దక్షారామంలో మాణిక్యాంబ కానీ, పిఠాపురంలో పురుహూతికాదేవి కానీ, ఇవన్నీ గొప్ప అపూర్వ శక్తి స్థలాలు. ఇటు అమ్మ ఇటు అయ్యా వీళ్ళంతా అన్ని వేపులా ఉండి మనల్ని రక్షిస్తున్నారు. ఈ విధంగా జగన్మాత నిమేషమాత్రంలో చంపింది. ఆశ్చర్యమేతద్ ఆశ్చర్యమితి లోకాసమూతిరే, లోకాలన్నీ ఆశ్చర్యం ఆశ్చర్యం అన్నాయట. అప్పుడు విష్ణువు శివుడు ప్రత్యక్షమై, ఏముంది ఆశ్చర్యం, ఆ జగదంబ తలుచుకుంటే శరీరం నుంచి లోకాలు వస్తాయి, పంచభూతాలు పుడతాయి, త్రిమూర్తులు వస్తున్నారు, అనేక లోకాల్లో ఉన్న శక్తులు పుడుతున్నాయి, కోటాను కోట్ల శక్తులు పుడుతున్నాయి. ఆ తల్లి ఏ రూపమైనా ధరించగలదు, కొత్త ప్రాణి అవుతుంది, పాత ప్రాణి అవుతుంది. ఈ రాక్షసుడు లీలామాత్రంగా అమ్మవారి చేత సృష్టింపబడిన ఒక మూర్ఖుడు, వాడిని చంపడం మనకంటే ఆశ్చర్యం కానీ అమ్మకు ఆశ్చర్యమేముంది? ఇప్పుడు ఘంటసాల గారు పాటలు పాడటం ఆశ్చర్యమా? ఘంటసాల గారు పాడేటండో బాగుందిటండో అంటే మనం తెలివి తక్కువవాడు, ఆయన పాడకపోతే ఆశ్చర్యపోవాలి. అందువల్ల జగదంబే నేను ఇలా అన్నాను అనుకోకండి, నాకు ఆయన అంటే అంత ప్రాణం అండి బాబు. ఆయన మహానుభావుడు, ఎన్నిచ్చాడండి ఈ ప్రపంచానికి, భక్తి సామ్రాజ్య చక్రవర్తి, ఏ దేవుడో పుట్టాడు ఆయన రూపంలో. నాకు కొంతమంది అంటే అంత ప్రాణం. ఆనాటి వాళ్ళు సినిమా రంగంలో ఉండే ఏ లౌకికమైన ప్రాణులు కారు వాళ్ళు. నేను చాలా ఇష్టపడే కొంతమంది వ్యక్తులు ఎందుకు చెప్తున్నానంటే, వాడు ఉపాసకులు, పింగళి నాగేంద్రరావు గారు అమ్మవారు ఉపాసకుడు. ఆయన లాంటి కవి ఎంతమంది ఉంటారు ఒకసారి ఆలోచించండి. ప్రాకృత భాషలో పండితుడు. నేను ఆ ప్రాకృత భాషలో కొంతకాలం పిహెచ్డి చేశాను, పరిశోధన చేశాను, తర్వాత కుదరక మధ్యలో వదిలేశాను. సంస్కృతం నుంచి ప్రాకృతం అని పుట్టింది. అటు సంస్కృతం ఇటు ప్రాకృతం రెండూ కలిస్తే కానీ పూర్తిగా తెలుగులో మనకి పాండిత్యం రాదు. ఆయన ప్రాకృత భాషలో పాట రాశాడు. మీకు వీలుంటే గుణసుందరి కథలో చూస్తే మోము బిలి బిలి పుంజోలే జక్కడైతే అంటాడు ఆయన. పుంజోలే ఏంటి, జక్కడ ఏమిటి, మోము ఏమిటి, బిలి బిలి ఏమిటి, ఎవరికి తెలుస్తాయి? సంస్కృతంలో అగ్ని, అది ప్రాకృతంలో అగ్గి, తెలుగులో అగ్గి అయ్యిందని. అంటే సంస్కృతం నుంచి ప్రాకృతం, ప్రాకృతం నుంచి తెలుగు వచ్చాయి. అగ్ని, అగ్గి, అగ్గి. అంగారహ సంస్కృతం, అదే ప్రాకృతంలో ఎంగాలో, తెలుగులో ఎంగలం. ఇలా పుచ్చుకొచ్చాయి కొన్ని శబ్దాలు. ఈ భాషల మీద ఎంత పట్టండి ఆయనకి, అసలు ఎంత పరిశోధన చేశాడు. అందుకని ఆయన ఎప్పుడూ కూడా నాకు ఆరాధ్యుడు అన్నమాట. ఓసారి మా చిన్నప్పుడు మా నాన్నగారు వెళ్ళారు, నేనంటే అరగను కానీ మా నాన్నగారికి ఆయనకి మంచి స్నేహం ఉండేదిట. వెళ్ళి మీకు ఈ భాషల మీద ఆసక్తి ఎలా కలిగింది అంటే, నా చిన్నప్పుడు అమ్మ దర్శనం ఇచ్చిందండి, అమ్మ వల్లే ఈ భాషలన్నీ వచ్చాయి, నాకు 8 భాషలు రావడానికి అమ్మే కారణం అని చెప్పాడు. దానికి కృతజ్ఞతగా నా సినిమాలో అమ్మ గురించే రాస్తానన్నాడు ఆయన. గుణసుందర కథలో అమ్మవారి మీదే రాశారు, చూడండి మీరు, మీరు చూశారుగా గుణసుందర కథలో పరమభక్తితో ఆయన ఉపకార గుణాలయవై ఉన్నావుగదే మాత, ఉపకార గుణాలయవై ఉన్నావుగదే, అపరాధములన్నీ మరచి ఆదరింపవే, ఉపకార గుణాలయవై ఉన్నావుగదే, తెలివిలేని అహములతో తెలియరాని బాధలతో, తెలివిలేని అహములతో తెలియరాని బాధలతో, కలత జల్దు దీనులమము, కలత జల్దు దీనులమము, కనికరిల్చి ఏలు కొనగా, ఉపకార గుణాలయవై ఉన్నావుగదే. ఏనాడో ఎచ్చటనో, ఏనాడో ఎచ్చటనో ఈ నాటక పరిసమాప్తి, ఏనాడో ఎచ్చటనో ఈ నాటక పరిసమాప్తి, జ్ఞానమొసగి దారి చూపి, జ్ఞానమొసగి దారి చూపి, దీనుల మము దీవింపగా, ఉపకార గుణాలయవై ఉన్నావు గదే మాత. అందులో ఒక్కదాన్ని మించి ఒక్కొక్కదానికి ఒక వేదం అన్నమాట, వ్యాఖ్య రాయొచ్చు. మనకి తెలివి లేదు, అయినా అహంకారంతో ఉంటాం, ఎప్పుడూ సంసారంలో కలత పొందుతూ ఉంటాం. అటువంటి మమ్మల్ని రక్షించు. ఈ సృష్టి ఎప్పుడు ఆరంభమైందో, ఈ శరీరం ఎప్పుడు పుట్టిందో, ఏనాడో ఎక్కడనో ఈ నాటక పరిసమాప్తి. ఎంత అద్భుత భావన అండి, మన జీవితం ఒక నాటకం. ఈ నాటకం ఇవాళ లేక రేపో ఎప్పుడో ఒకప్పుడు స్వస్తి, మన వేషం చాలించి మన దారిని మనం పోతాం. ఇటువంటి నాటకంలో మళ్ళీ ప్రవేశించకుండా మోక్షం చూపించు, జ్ఞానమొసగి దారి చూపి ఈ దీనుల్ని కాపాడమ్మా అంటే మనందరం ఆ పాత్రలో లీనమైపోకుండా ఉంటాం. మరి అమ్మని అలా ప్రార్థించి, పాతాళ భైరవి గుణసుందరి. ఇలా ప్రతి దాంట్లో అమ్మవారి మీద పాట రాయకుండా ఎక్కడ లేడు చూడండి అనమాట. అలాంటి భక్తులు పుట్టిన, కవులు పుట్టిన గడ్డ మీద మనం పుట్టి మన అదృష్టవంతులు అయ్యాం. వారందరికీ మనం భక్తితో నమస్కారం చేసుకుందాం. ఎందుకు చెబుతున్నానంటే, అమ్మ ఒక రాక్షసుణ్ణి తుమ్మెద రూపంలో చంపడం ఏముంది, మహాత్ముల యొక్క లక్షణం అది అని దేవతలు స్తోత్రం చేశారు. అప్పుడు ఘంటానాదాలు వచ్చాయి, జగత్తంతా పుష్పవర్షం కురిపించింది. చూస్తూ ఉండగా అమ్మవారు భ్రామరీ రూపంలో కొండ మీద విగ్రహ రూపంలో వెలసి అదృశ్యురాలైపోయింది. ఇది పరమ పవిత్రమైన సర్వ పాప ప్రణాశనమైన భ్రామరీ చరిత్రం. ఇది శ్రద్ధతో విన్నటువంటి వాడికి తక్షణం పాపములు తొలగిపోతాయి. సంసారార్ణవ తారకం, సంసారం ఒక మహాసముద్రం, ఈ సముద్రంలోంచి బయటికి రావడం అంత తేలిక కాదు. కానీ అమ్మ ఈ చరిత్రాన్ని భక్తితో విన్నవారు సంసారం అనే సముద్రం నుంచి బయటకు వస్తారు. ఇది దేవీ మహాత్మ్యంతో నిండిన కథ. యశ్చైత పఠతే నిత్యం శృణుయాద్య అనిశం నరః. ఈ కథ చాలా గొప్పదటండి, శ్రద్ధతో చదవండి లేదా వినండి. వీలుంటే నిత్యం వినండి. ఎలాగో యూట్యూబ్లోకి వచ్చేస్తున్నాయి కదా మీకు, దాన్ని నిత్యం వినండి. అలా వింటే సర్వ పాప వినిర్ముక్త, ఆ క్షణమే అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతాడు. దేవీ సాయుజ్యమాప్నుయాత్, అమ్మవారి సన్నిధానం పొందుతారు.